गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गुरुभ्यो नमः సభాయై నమ. గురుదేవులు మాయ గురించి చెప్తూ పరమాత్మ చేతిలో, ఒక యజమాని చేతిలో కుక్క వంటిది మాయ, కుక్క వంటిది మాయ కూడా పరమాత్మ చేతిలో ఉంటుంది. ఆయన ఆయన ఆశ్రయిస్తే మాయ మనకి దూరం ఏం చేయకుండా ఉంటుంది. మనం ఆ పరమాత్మను ఆశ్రయిస్తే చాలు, ఆ మాయ మనల్ని ఏం చేయదు. కుక్క కూడా అంతే కదండి, ఎంత ఆలోచించిన దాకైనా మనం వెళ్తే భావం ఉంటుంది, ఆ యజమాని పిలిస్తే నోరు మూసుకుని ఉంటుంది. మనం చక్కగా లోపలికి వెళ్ళిపోవచ్చు, ఆ యజమానితో మాట్లాడచ్చు. ఈ మాయ గురించి యోగ వాసిష్టంలో వశిష్ఠ మహర్షి రామచంద్రునికి చెప్పిన విషయం కొంచెం చెప్పుకుందాం మనం కూడా. యోగ వాసిష్టము 32,000 శ్లోకాలతో కూడింది. 3 భాగాలుగా విభజించవచ్చు, ఆత్మ, మాయ, ఉపశమనం అని. ఈ మధ్యలో భాగం మాయ అన్నమాట. ఈ మాయ ఏం చేస్తుంది అంటే, ఇలా అని నిర్వచించలేము మాయ, దాని లక్షణాలు మనం నిర్వచించలేము, కానీ దాని ప్రభావం మాత్రం తెలుసుకోవచ్చు. పొగమంచులాగా, పొగమంచును మనం పట్టి చూపించలేము కానీ దాని ప్రభావం తెలుసుకోవచ్చు. అది ఎన్నో ప్రమాదాలు కొని పెట్టు తెలుస్తుంటుంది, ఏరోప్లేన్ కూడా కూల్చేస్తుంటుంది. ఆ విధంగా మాయను కూడా దాని లక్షణాలు చెప్పి ఈ విధంగా నిర్వచించలేము అని వశిష్ఠ మహర్షి చెప్తారు. దాని ప్రభావం ఏంటి? ఆత్మను దృక్రూపంలో ఉండాల్సిన ఆత్మను దృశ్యంతో కలిపేస్తున్నాం మనం. ఎందుకు అంటే మాయా ప్రభావం వల్ల. మనం ఆత్మని అనుభవపూర్వకంగా తెలుసు మనకి, అయినా మన శరీరాన్ని చేతిని ఎవరైనా కొడితే నన్నెందుకు కొట్టావు అంటే శరీరంతో కలిపేసుకుంటున్నాం. ఆ విధంగానే ఇల్లు, కారు, ఇంకా అన్నిటితోటి మనం కలిపేసుకుంటున్నాం ఆత్మ. ఆ దృక్కుని దృశ్యంతో కలిపేసేట్టు చేసే ఆ భ్రమలను కల్పించేదే మాయ అని వశిష్ఠ మహర్షి చెప్తాడనమాట. ఆ మాయను మనము చూడాలని ప్రయత్నించడం చాలా అవివేకం. దాన్ని దాటడానికి భగవంతుణ్ణి ప్రార్థించాలి కానీ చూడడానికి ప్రయత్నిస్తే గాది మహర్షిలాగా ఎన్నో కష్టాలు పడతాం. దాన్ని ఆ ప్రభావం తట్టుకోలేము చూడడానికి ప్రయత్నిస్తే అని ఒక మంచి కథ చెప్తారు వశిష్ఠ మహర్షి. ఆ కథ ఏంటంటే, గాది మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన ఒక ఎక్కడో చాలా దూరంగా మగధ దేశంలో ఒక అరణ్యంలో ఒక కొలను దగ్గర కుటీరం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు బాగానే చేసుకుంటుంటారు కానీ కొంతకాలానికి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఈ సందేహాలకన్నీ కారణం మాయ అని ఆయనకే అనిపిస్తుంది. ఆ మాయను ఎలా తెలుసుకోవాలి అంటే, అందరు విష్ణుమాయ విష్ణుమాయ అంటారు కదా, ఆ విష్ణుమూర్తిని అడిగి తెలుసుకుందాం అనేసి విష్ణుమూర్తి గురించి తపస్సు చేస్తారు. ఆ తపస్సు చేస్తారు, కొన్నాళ్ళు తపస్సు చేస్తారు, ప్రత్యక్షం అవుతారు విష్ణుమూర్తి. ఏం నాన్న ఏం కావాలంటే చెప్తాడనమాట, నాకు మాయను చూడాలంది స్వామి అని అంటాడు. ఈ జగత్తంతా మాయతోనే నిర్మించబడింది, ఆ మాయ మీ చేతుల్లో ఉంది అని చెప్తారు కదా, ఆ మాయను చూడాలంది అని గాది మహర్షి అడుగుతాడు. ఆయన విష్ణుమూర్తి ఏం చెప్పాలని తోచదనమాట. ఇంతవరకు ఎవరు అలా అడగలే, మాయను దాటించు అని అడిగిన భక్తులు ఉన్నారు కానీ మాయను చూపించు అని అడిగిన భక్తులు, ఋషులు, మునులు ఎవరు ఆయనకు కనపడలేదు. కానీ ఏం చేస్తారు, వరం అడిగారు కదా సరే చూస్తావులే అనేసి వెంటనే మాయమైపోతారు. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఎప్పుడు చూపిస్తావు, ఎక్కడ చూపిస్తావు, ఎక్కడికి రావాలేమని ప్రశ్నలు వేస్తాడేమో అని వెంటనే మాయమైపోతాడు. అప్పుడు కొంతకాలానికి అలాగే ఆ తపస్సు కూడా ఎక్కువ చేసుకోకుండా భగవంతుడు నాకు మాయ చూపిస్తాడు మాయ చూపిస్తాడు అని తలుచుకుంటూ అలా కుటీరాల్లో ఉంటాడమ్మా. కొన్నాళ్ళకి అది అలవాటైపోతుంది, ఊరికి అదే తలుచుకుంటుంటే అదే మనసుకు అలవాటైపోతుంటుంది కూడా. ఒకరోజు స్నానం చేయడానికి కుటీరం సరస్సులో తన కుటీరం చిన్న చెరువు ఉంటుంది కదా, ఆ చెరువులోకి వెళ్తాడు. వెళ్ళి స్నానం చేయడానికి అభిమంత్రణం చేయడానికి ఇలా 3 సార్లు దర్భతో తిప్పుతాడు. అలాగే ఓంకారాన్ని 3 సార్లు ఉచ్చరిస్తాడు. ఆ శబ్దం గాలిలో చుడులు తిరుగుతుంటుంది, ఈ దర్భ నీళ్ళలో తిరుగుతూ ఉంటుంది. ఆ రెండు కలిసి ఒక నాదం ఏర్పడి దాంట్లో ఆయనకి ఒక తూగు వస్తుంది, అంటే కునుకు లాంటిది. ఇలా తిరుగుతూ ఉండే వీలునైనా ఏదైనా చూస్తుంటే మనకు కూడా కళ్ళు తిరిగినట్టు అవుతాయి. అలా ఆయనకు ఒక తూగు లాంటిది, నిద్ర లాంటిది వస్తుంది అన్నమాట. ఆ దాంట్లో ఆయనకి ఎక్కడ లేని అనుభవాలు కలుగుతాయి అన్నమాట, ఏవేవో కనిపిస్తాయి. అది ఏంటంటే, ముందు ఆయన నీళ్ళలో ఉన్నాడు కదా, నీళ్ళలో కనిపించాడు, కుటీరంలో ఉంటాడు. ఆ కుటీరంలో ఉన్నప్పుడు పెద్ద వ్యాధి వస్తుంది. ఆ వ్యాధి ఎంత పెద్ద వ్యాధి ఏంటంటే దానికి మందు లేదు. అటువంటి వ్యాధి వస్తుంది, ఎన్నో యోగాభ్యాసాలను చేసి పెట్టుకున్నాడు కానీ ఆ వ్యాధి అయితే వస్తుంది. ఆ వ్యాధిని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పటికీ ఇంత సైన్స్ డెవలప్ అయినా కానీ ఇప్పటికీ చికిత్స లేని రోగాలు ఎన్నో ఉన్నాయండి. మన బ్రెయిన్కి నరాలకు సంబంధించిన వ్యాధులు, మోటార్ న్యూరాన్ డిసీజ్, అట్లా కొన్ని ఉంటాయి, అల్జీమర్, ఇవన్నిటికీ ఇప్పటికీ చికిత్స లేదు. ఆ కాలంలో అప్పుడు కూడా ఆయనకు చికిత్స లేని వ్యాధి వస్తుంది, దాంతో బాధపడుతుంటే తల్లిదండ్రులు వస్తారు. ఆయనకి ఇప్పటివరకు తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు. వచ్చి అయ్యో నాయన వెళ్ళిపోతున్నావా అని బాధపడతారు. భార్య వస్తుంది, అయ్యో అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. బంధువులు వస్తారు, వాళ్ళు ఏడుస్తుంటారు, వెళ్ళిపోతున్నారా అంటూనే ఉంటారు. ఈయన నిజంగానే వెళ్ళిపోతాడు కానీ చూస్తూనే ఉంటాడు తన శరీరాన్ని. ఆ శరీరాన్ని తీసుకెళ్ళి ఇంకా బంధువులు ఏం చేస్తారు, ఇంకా జరగాల్సింది జరుపుదాం అనేసి ఆ శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్తారు. అక్కడ ఎక్కడ లేని రాబందులు వచ్చి ఆ శరీరాన్ని తినడానికి పోటీ పడుతుంటాయి. అయినా వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కానీ ఎలాగ వాటిని తోలేసి దహనం చేస్తారు. బూడిద గుట్ట అయిపోతాడు. ఆ బూడిద గుట్టను కూడా ఆయన చూస్తూనే ఉంటాడు గాధి మహర్షి. ఇంత లోపల సడన్గా ఒక గర్భంలో ఇరుక్కున్న ఫీలింగ్ వస్తుంది. చాలా ఇరుక్కుగా ఒక ప్లేస్లో ఉన్నట్టుగా, గర్భం తెలీదు, ఇరుక్కుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంది. 9 నెలలు ఎక్కడ లేని కష్టాలు పడతాడు. ఇంకా ఆ బాధ చెప్పలేం, గర్భనరకం అనుభవించి చివరికి ఒక జన్మ తీసుకుంటాడు. ఆ జన్మ ఏంటంటే స్వపచ్చులు అంటారు, కుక్కని చంపి తినే జాతిలో పుడతాడు. మంచి వాళ్ళకి తగ్గట్టు మంచి లక్షణాలతోనే ఉంటారు. వాళ్ళు కటంజుడు అని మంచి పేరు పెట్టుకొని అతన్ని చక్కగా పెంచుతూ ఉంటారు తల్లిదండ్రులు. చాలా మహావీరుడు అవుతాడు, ఎక్కడ లేని పెద్ద పెద్ద కుక్కలు, డోబర్మాన్ లాంటి కుక్కల్ని కూడా పట్టి చంపి తింటుంటాడు, అందరికి పెడుతుంటాడు, మహావీరుడు అనిపించుకుంటాడు. వాళ్ళలో పెద్దవాడు అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ఆ పిల్లలకి పిల్లలు మనవలు పుడతారు. ఇలాగా గొప్పగా జీవిస్తుంటే సడన్గా కొన్నాళ్ళకి ముసలాడు అయిపోతాడు. శరీరానికి తప్పదు కదా జరామరణాలు అనేవి, ముసలితనం వస్తుంది, ఆయన విలువ తగ్గిపోతుంది, ఎవరు ఆయన్ని విలువగా చూడరు, పక్కకు పెట్టేస్తారు. ఆయన బాధ అనిపించి ఇంత గొప్పగా బతికాను కదా ఇన్నాళ్ళు అనిపించి సరే వీళ్ళు దూరంగా వెళ్ళిపోదామని దూరంగా చిన్న కుటీరం కట్టుకుంటాడు తను సొంత చేతులతో, ఇటుక మీద ఇటుక పేర్చుకొని ఒక గుడిసె కట్టుకొని ఊరికి దూరంగా ఉంటాడు. అక్కడ కూడా కొన్నాళ్ళకి ఆయనకి విసుకొస్తుంది, బోర్ కొడుతుంది. ఇంకా అప్పుడు ఏం చేస్తారంటే, సరే కొంచెం అన్ని దేశాలు తిరుగుదాం అని బయలుదేరుతాడు. అలా వెళ్ళి వెళ్ళి కీర దేశం అని ఒక దేశానికి వెళ్తాడు. అక్కడ చాలా జనసందర్భం ఉంటుంది, అందరూ క్యూలలో నుంచొని ఉంటారు. ఇతను వస్తే కూడా గబగబా తను క్యూలో నిలబెట్టేసి నుంచో అంటారు, తెలియకుండా నుంచుంటాడు. ఇంతలో ఒక ఏనుగు వచ్చి పూలదండ తెచ్చి అతని మెడలో వేస్తుంది. అందరూ పక్క వాళ్ళు అతని భుజానికి ఎత్తుకొని మహారాజుకి జయ మహారాజుకి జయ అంటారు. అతనికి అర్థం కాదు, కొంత తర్వాత చెప్తారు కొంతమంది, నువ్వు మహారాజు అయ్యావు, మా దేశ మహారాజు చనిపోయారు కాబట్టి ఈ దేశ ప్రకారం ఎవరు ఈ ఏనుగు పట్టపట ఏనుగు ఎవరి మెడలో హారం వేస్తే వాళ్ళే మహారాజు అవుతారు, మా దేశ ఆచారం అంటే సరే మహారాజుని కాబోలు అనుకుని ప్యాలెస్లోకి తీసుకెళ్తారు. వాళ్ళు చెప్పినట్టు వింటుంటాడు, వాడికి అతనికి ఏం తెలీదు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంటాడు. ఇంక వాళ్ళు ఏం చేయనీయరు, విచ్చలవిడిగా ఉండనీయరు, ఫ్రీగా ఉండనీయరు, అన్నీ వాళ్ళే చేస్తుంటారు. మొహం కడుక్కోనీరు, సాయం చేయనీరు, భోజనం సొంతంగా చేయనీరు, అన్నీ వాళ్ళే చేస్తుంటే ఈయన విసుగ్గా అనిపిస్తుంది అన్నమాట. తన ఊర్లో అంత ఫ్రీగా ఉన్నాడు కదా, కాళ్ళకి చేతులకి కంకణాలు కడియాలు వేస్తారు, కిరీటం పెడతారు, ఇవన్నీ కొన్నాళ్ళకి విసుకొస్తుంది. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, కొన్నాళ్ళకి విసుకొచ్చి 8 ఏళ్ళు అలా గడిచిపోతాయి. ఇంకే ఎన్నాళ్ళు ఇట్లా ఈ బంధించినట్టు ఇలా ఉండిపోవడం ప్యాలెస్లో అనుకొని ఓ రోజు ఏం చేస్తాడంటే, కిరీటం అన్ని పక్కన పెట్టేసి చిన్న తుండుగుడ్డ మళ్ళీ కట్టుకుని ఒళ్ళంతా గీర్కొని తన ఓన్గా ఎలా ఉండేవాడో ముందు కట్టంజుళ్ళలాగా అట్లా అయిపోతాడు. అయిపోయి బయటకు వెళ్తాడు, ఎవరు ఆయన్ని పట్టించుకోరు. ఆ కిరీటం తీసే వరకు ఆయన రూపురేఖలు ఎవరు గుర్తుపట్టరు. ఇలా వెళ్ళి అలా వెళ్తుంటే ఒక వీధిలో ఒక స్వరం వినపడుతుంది, పాట వినపడుతుంది, వాళ్ళ తండా వాళ్ళు పాడిన పాట. అది వినపడితే, అమ్మ మా తండ వాళ్ళు కలపడ్డారు, నేను ప్రాణం లేచి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోతాడు. వాళ్ళు గట్టిగా పిలిచి, కట్టంజా ఇక్కడున్నావా, చక్కగా రారా, ఏది ఏం చేస్తున్నావు అని వాళ్ళు పిలిచేవారికి నేను ప్రాణం లేచి వస్తుంది. నా పేరుతో పిలిచారు వీళ్ళు, ఇన్నాళ్ళు ఎవరు ఇలా పిలవలేదు, మహారాజు అంటారు చక్రవర్తి అంటారు కానీ నా పేరుతో ఇన్నాళ్ళు ఎవరు పిలవలేదు, నాకు చాలా సంతోషంగా ఉందని వాళ్ళతో కలిసిపోయి పాటలు పాడుకుంటూ తప్ప తాగుతూ తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అలా కొంచెం తిరుగుతుంటే పక్కన ఇంటి వాళ్ళందరూ చూస్తారు, అది గొప్ప వీధి, మంత్రులు ఉంటారు పక్కన వీధిలో ఇళ్లలో, వాళ్ళు చూసి గుర్తుపడతారు మహారాజుని, వాళ్ళు తెలిసిపోతుంది. వాళ్ళు పరమ నైష్టికులు, పవిత్రంగా గడిపిన వాళ్ళు అన్నమాట, నీతి శాస్త్రం అంతా తెలిసిన వాళ్ళు. అయ్యో ఇలా కుక్క చంపే జాతిలో పుట్టిన వాళ్ళకి మహారాజులాగా ఇన్నాళ్ళు మనం సేవ చేసామని వాళ్ళు ఎంతో బాధపడి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తోచదు, అంత బాధపడుతుంటే ఇంక ఇతను ఏం చేస్తాడు, కాసేపు పాటలు పాడుకుని వాళ్ళతో మేము వెళ్ళొస్తాను, మళ్ళీ నాకు ఎత్తుకుంటారని ప్యాలెస్కి వెళ్ళే వరకు ఆ ప్యాలెస్లో అందరూ తెలిసిపోతుంది. ఇతను నీచంగా చూస్తారు, సేవకులతో సహా అందరు నీచంగా చూస్తారు. ఇక్కడ ఈ మంత్రులు ఏం చేస్తారు, మేము ఇంకా ఏం ప్రాణం తీసేసుకుంటాం, ఇన్నాళ్ళు పవిత్రంగా బతికాము, ఇలాంటి నీచ బతుకు వద్దు అనేసి ఒక పెద్ద పొయ్యి మంట రాజేసి అందరూ ఆత్మాహుతి చేసుకోవడానికి నా యథవ జీవితం అనుకుంటూ ఒక్కొక్కళ్ళు అగ్నిలో పడి దూకి ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఇదంతా ఆయన కూడా చూస్తాడు, రాజప్రసాదం నుంచి కటంజుడు చూసి, అయ్యో ఏమైంది ఇలాగా అంటే, ఎవరో ఒకతను అందరూ వెలివేసినా ఒకతను చెప్తాడు, నీ వల్లనే ఇలాగైపోయాడు అనేసి, వాళ్ళు నిన్ను సేవ చేసినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను, సరే నేను వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, నేనే వెళ్ళిపోయి కొంచెం వివేకం పనిచేస్తుంది, నేనే వెళ్ళిపోతాను వాళ్ళని బాధ పెట్టుకుని వెళ్ళి ఆయన కూడా దాంట్లో దూకేసి ఆత్మాహుతి చేసుకోగానే అక్కడ అగ్నిలో పడతాడు, ఇక్కడ నీళ్ళల్లో తేలుతాడు. ముందు జల మంత్రణం చేస్తున్నాడు కదా, అక్కడ తేలుతాడు. చీచి, ఇంత పగటికల్ల ఇంత అసహ్యం వెనకాల వచ్చిందంటే చిట్టుకుంటూ అది మాధ్యాహ్నికం మీద చేసుకొని మళ్ళీ తన కుటీరానికి వెళ్ళిపోయి అదే ఆలోచన గుచ్చుతూ ఉంటే, తన పని తను చేసుకుంటూ జపమా చేసుకుంటూ ఉంటే ఒక అతిథి వస్తాడు మన్నాడు. చాలా బక్క చిక్కుపోయి నీరసంగా ఉంటే ఆ అతిథిని, ఏం స్వామి ఇలా ఉన్నారు, ఇంత నీరసంగా ఉన్నారు, అంటే నేను చాలా రోజుల నుంచి ఉపవాసం ఉన్నాను నాయన, అందుకే నీరసంగా ఉన్నాను, సరే స్నానం చేసి రండి అని. ఇక తను తినే దుంపలు రూట్స్ అవి తింటారు కదా, అన్నం ఏమి వండుకోడు, కందమూలాలు అవే పెడతాడు అని తిని, అమ్మయ్య ఓపిక వచ్చింది అంటాడు. అంటే అప్పుడు అడుగుతాడనమాట, ఎందుకు స్వామి మీరు ఇంత నీరసంగా ఉన్నారు, శరీరాన్ని కాపాడుకుని చక్కగా ఉండాలి కదా, మనం శరీరం ఉంటేనే కదా ధర్మాన్ని మోక్షాన్ని సాధించగలం, శరీరం ఆద్యంకల ధర్మ సాధనం మోక్ష సాధనం అంటారు అంటే ఆయన చెప్తాడనమాట, నేను చాంద్రాయణ వ్రతం కూడా చేస్తున్నాను, దానికి కారణం ఏంటంటే నేను ఆయనకు సాధు అన్ని ఊర్లు తిరుగుతున్నప్పుడు నాకు ఇష్టం తిరగడం, కీరదేశం అన్న చోటుకి వెళ్ళాను, అక్కడ ఒక మంత్రి గారి ఇంట్లో చాలా రోజులు ఒక నెల రోజులు ఉన్నాను, ఆయన చాలా పవిత్రమైన వాడు నా ఇష్టకుడు అని తెలిసి ఆయన ఇట్లా ఫోన్ చేశాను నెల రోజులు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ మంత్రి ఒక కుక్కల్ని చంపి తినే జాతిలో వచ్చిన వాడు మహారాజులాగా సేవ చేశాడంట, అది తెలిసి ఆయన తన ప్రాణం తీసుకున్నాడు, అంత అసహ్యమైన జీవితం వద్దని ప్రాణం తీసుకున్నాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది, ఆయన ఇంట్లో నేను భోంచేశాను కదా, నేను కూడా అపవిత్రమైపోయాను కదా అనేసి వెళ్ళి నేను కూడా కుంభమేళ అటంతా వెళ్ళి స్నానాలు చేశాను, జపాలు చేశాను, అయినా నాకు నా దోషం పోయింది అనిపించట్లేదు, అందుకే చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. అదేంటంటే అమావాస్య శుక్ల పాడ్యమి అమావాస్య వెళ్ళిన తెల్లారి నుంచి ఒక్కొక్క ముద్ద రోజుకో ముద్ద తింటూ పౌర్ణమి వరకు 15 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, పౌర్ణమి వరకు 15 ముద్దలు అవుతాయి, దాని తర్వాత మళ్ళీ తగ్గిస్తూ వచ్చి అమావాస్య వరకు 0 ముద్ద అవుతుంది. ఆ వ్రతం 3 రౌండ్స్ అయినాయి, నిన్న అమావాస్య నాకు ఆహారం లేదు, 0 ముద్ద కదా అందుకే చాలా నీరసంగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు పెట్టావు ఆహారం నాకు ఓపిక వచ్చింది అన్నాడు. ఈయన కంగు తిన్నాడు తనకు వచ్చిన కళ, ఇంకా ఎట్లా అనేసి ఆయన మనస్థిమితం లేదనమాట. అతిథి వెళ్ళిపోగానే వెంటనే బయలుదేరాడు, ఇదేంటి నిజమా కాదా తెలుసుకుందామని. ఫస్ట్ తండాకి వెళ్ళాడు, తండాకి దూరంగా ఇల్లు చూశాడు, తను కట్టుకున్న ఇల్లు అది అలాగా తన ఇల్లులానే ఉంది, పెచ్చులు ఊడిపోయి ఎవరు చాలా రోజులు ఒకళ్ళే ఉన్నట్టు ఊడవకుండా అలా ఆ ఇల్లు చూసి తనే కట్టుకుని లేని తెలిసిపోయింది. తండాకి వెళ్ళి అందరిని అడిగితే అందరూ చెప్పారు, కటంజా అనేవాడు చాలా మహావీరుడు, ఎన్నో కుక్కల్ని చంపాడు, మా మంచి పేరు తెచ్చుకున్నాడు, ఆయన మహారాజు కూడా చేశారు అనేసి ఒక్కొక్కళ్ళని ఇంక్వైర్ చేసుకుంటూ కొన్నాళ్ళు ఉండిపోయాడు. అయినా కానీ అదే సమాధానం. ఇంకేం చేస్తాడు, మళ్ళీ సరే అక్కడికి వెళ్దామని కీరదేశం వెళ్ళాడు. ఆ కీరదేశంలో కూడా ఇదే అందరు చెప్తున్నారు, అతను పరం పాపాత్ముడు, మా మహారాజులాగా చలామణి అయ్యి అందరి మా మంత్రులందరినీ చనిపోవడానికి ఆయనే కారణం అని అంతిట్టుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అవే కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారనమాట. అక్కడ చాలా రోజులు ఉన్నాడు, 10-12 ఏళ్ళు ఉండిపోయి ఒక్కొక్కళ్ళని ఎంక్వైర్ చేస్తున్నా ఏం మారలే, అదే సమాధానం చెప్తున్నారు. అక్కడ మహారాజు పేరు ఇతనే కటంజుడు, అతనికి తెలియక మహారాజుని చేసాం, అతను చండాలుడు అలాంటి వాడిని మేము మహారాజుని చేసి ఇంత బాధపడుతున్నాం అనేసి వాళ్ళందరూ చెప్తుంటారు. ఇంకేం చేస్తాడు, కాస్త ఆలోచిస్తుంటే అప్పుడు విష్ణువు మాయ చూపిస్తాన్నాడుగా, చూపించాడేమో అని అనుమానం వస్తుంది. మళ్ళీ తన కుటీరానికి వచ్చి తపస్సు చేస్తాడు, తపస్సు చేసుకుంటుంటే మళ్ళీ విష్ణుమూర్తి ప్రత్యక్షం వచ్చి అంటాడు, ఈయన ఈయనేం అడగకముందే అని అంటాడు, గాతే నీకు మా ఆయన చూడాలని కోరిక ఉంది కదా, చూసావు కదా, సంతోషించావా, మళ్ళీ ఎందుకు తపస్సు చేసావు, ఇంకో మా ఆయన చూపించమంటావా అంటాడు. వద్దు స్వామి, దీనికే నేను ఇంత తంటాలు పడుతున్నాను, ఇంకా నాకు విరక్తి వచ్చేసింది జీవితం మీద, ఇది చూసి ఎందుకు ఇలా జరిగిందో నాకు కొంచెం చెప్పవా అని అంటాడు. అంటే ఎక్కువ అప్పుడు ఆయన తగ్గట్టుగా సమాధానం చెప్పాడు. నీకు తెలుస్తుందిలే, సత్కర్మాచరణ స్వధర్మం పాటిస్తూ తపస్సు నీకే తెలుస్తుంది అని మాయమైపోతాడు. మళ్ళీ ఎంతసేపు కోసం జపం చేసుకుంటూ స్వధర్మం నెరవేర్చుకుంటూ ఉంటాడు, కానీ తనకి ఏమీ ఆన్సర్ దొరకదు. ఏం దొరుకుతుంది? పెళ్ళి కాని వాడికి భార్య వచ్చినట్టే ఏమీ అర్థమవుతుంది ఆయనకి? చిన్నప్పుడే తల్లిదండ్రులు వదిలేసిపోయారు, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారంటే ఆయనకి దానికి ఏం ఆన్సర్ వస్తుంది? ఏమీ ఆన్సర్ రాదు. మళ్ళీ వెళ్ళి ఓసారి తండాకి వెళ్తాడు, అదే ఆన్సర్ వస్తుంది. మళ్ళీ కీరదేశం వెళ్తాడు, అక్కడ అదే చెప్పుకుంటుంటారు. అలాగే ఏం చేయలేక మళ్ళీ తిరిగి వచ్చేసి ఇంకసారి మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. ఈసారి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగానే, స్వామి నువ్వు, నేను ప్రశ్నలు వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పు, నువ్వు వెళ్ళిపోకు, నువ్వు మాయమైపోకు, నువ్వు నన్ను ప్రశ్నలు వేయకు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సరే అని చెప్తాడు. ఉంటానంటాడు విష్ణుమూర్తి. ఎన్నెన్నో చెప్పలేనని ప్రశ్నలు వేస్తాడు. అసలు నాకు భార్య లేదు, ఎక్కడి నుంచి వచ్చింది భార్య, పెళ్లి చేసుకోలేదు, నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, నేను బంధువులతో ఎవరితో కలవలేదు, చిన్నప్పటి దూరంగా పెరిగాను, వాళ్ళు ఎలా వచ్చారు, సరే ఇదెంత అయింది, సరే కుక్కలు చంపే జాతిలో నేను పుట్టడం ఏంటి, మహారాజుని అవ్వడం ఏంటి, అందరి మరణానికి కారణం అవడం ఏంటి, ఇదంతకాలం 80 ఏళ్ళు జరిగింది కదా, అంతకాలం ఈ చిన్న తూగు ఒక కునుకు పట్టింది అంతే ఆ నీళ్ళలో, అంత జీవితకాలం ఎలాగొచ్చింది ఈ చిన్న తూగులో అంటే ఎన్ని ప్రశ్నలు వేసినా విష్ణుమూర్తి ఎన్ని దానికి సమాధానాలు చెప్పినా ఆయనకి సమాధానం పడలేకపోతాడనమాట. నీకు కాలం గురించి తెలీదు, నువ్వు భగవంతుడు కాలాతీతుడు, నువ్వు అనుకున్నట్టు 10 నిమిషాలంటే ముళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే 10 నిమిషాలు అనుకుంటావు, ఆ కాలానికి ఆ కాలంతో పరమాత్మకు సంబంధం లేదు, కాలాతీతుడు ఆయన కాలం గురించి అసలు ప్రశ్నించకు, నీకు అసలు తెలియదు అని చెప్తాడు. ఈయన ఏం ఊరుకోడు, అడుగుతూనే ఉంటాడు. సరే ఇంకా ఆయనకే జాలేసి చెప్తాడనమాట, గాధే నువ్వు ఎన్నో జన్మల నుంచి సంస్కారాలు కూడా పెట్టుకున్నావు, అవన్నీ కలిసి ఒక్కసారి నీ మీద దాడి చేశాయి. ఒక జన్మలో నువ్వు కుక్కలు తినే జాతిలో పుట్టావు, ఇంకో జన్మలో మహారాజుగా పుట్టావు, ఇంకో జన్మలో భార్యతో పెళ్లి చేసుకున్నావు, భార్య ఉన్నది, ఇంకో జన్మలో తల్లిదండ్రులు ఉన్నారు, అలాగే బంధువులు ఉన్నారు. ఈ విధంగా నీకు ఎన్నెన్నో సంస్కారాలు నీకు ఎన్నో జన్మల నుంచి వచ్చాయి, ఆ సంస్కారాలన్నీ ఏకకాలంలో ఇప్పుడు నీ మీద దాడి చేశాయి. మాయ చేసే ప్రభావమే, మాయా ప్రభావమే అది, అన్ని సంస్కారాలు కలిసి నీ మీద ఒక్కసారి దాడి చేసే వరకు నువ్వు అది నమ్మలేకపోతున్నావు, నమ్మలేదు నువ్వు కూడా, అందుకే దానికి తెలుసుకోవడానికి ఆ దేశాలకి దేశం వెళ్ళి చూసావు. నీ దగ్గరకు వచ్చిన సాధువు కూడా అదే చెప్పే వరకు ఇంకోళ్ళకు కూడా అదే చెప్తున్నారు కాబట్టి ఇది నిజమేమో అని నిర్ధారించుకోవడానికి వెళ్ళావు. అందరూ అదే చెప్తుంటే నీకు నిజమే అనిపిస్తుంది, కానీ ఇదంతా మాయా ప్రభావం, భ్రమ. ఈ భ్రమలను కల్పించేదే మాయ. ఆ మాయ గురించి తెలుసుకో, చూడాలని ఎప్పుడు ప్రయత్నించకూడదు, దాటడానికి భగవంతుని ప్రార్థించాలి. ఆ మాయను దాటి చూస్తే అప్పుడు అంటే ఆత్మతత్వం, ఆ మాయను దాటితే ఆత్మతత్వమే, దాటి ఆత్మతత్వంలోకి వెళ్తే నీ మాయను చక్కగా చూడగలుగుతావు, దానికి సంబంధించిన విషయాలన్నీ నీకు చక్కగా తెలుస్తాయి. ఆ మాయ ప్రభావం అలాగే ఉంటుంది నాయన, కాబట్టి నువ్వు ఆ మాయని దాటడానికి ప్రయత్నించు, ఇక్కడ నువ్వు ఒక 10 ఏళ్ళు చక్కగా తపస్సు చేసుకో, నేను అనుగ్రహిస్తాను, నువ్వు మాయను దాటగలుగుతావు అని చెప్పగానే ఆయన నిజంగానే 10 ఏళ్ళు తపస్సు చేసి మాయను దాటి ఆత్మతత్వంలోకి వెళ్ళిపోతాడనమాట. ఈ విధంగా వశిష్ఠ మహర్షి చెప్పే వరకు ఇంకా రాముడికి ఎన్నెన్నో ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకసారి చెప్పుకుందాం. జై సద్గురు మహారాజ్.
వాస్తవానికి డాక్టర్ సుధాకి అసలు మామూలుగా మన మధ్యలో మాట్లాడే అలవాటు లేదు, కానీ హైదరాబాద్ బ్రాంచ్లో ఒక మంచి ఒక అందరినీ మాట్లాడించడం అంటే మొదలుపెట్టి వచ్చిన వాళ్ళందరినీ ప్రతి ఇప్పుడు మాట్లాడాలి. వచ్చే కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు పట్టుకోవడం ఇంకా మాట్లాడడం అలా అనేసరికి